అప్పుడే ప్రవచన కార్యక్రమాల్లో 5వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం మనం. మహాత్ములు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు కూడా తాము చేయవలసిన పని ఏమిటో తెలుసుకోలేక మన కర్తవ్యం ఏమిటని ఆలోచించుతున్న సమయంలో నా దగ్గరకు రండి అని అమ్మవారు ఒక అపూర్వమైన పవిత్రమైన విమానాన్ని పంపింది అని నిన్నటి రోజు కార్యక్రమంలో మీకు చెప్పాను. ఆ దివ్య విమానంలో త్రిమూర్తులు ఎక్కారు. విమానం ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. మహావేగంగా వెడుతుంది ఆ విమానం. ఈ భూలోకంలో ఉన్న ఈ విమానాలు, ఈ ర్యాకెట్లు ఇవేవి ఆ విమానము యొక్క వేగముతో ఇంత కూడా పోలవు. మనస్సు ఎంత వేగంగా వెడుతుందో విమానం అంత వేగంగా వెడుతుందన్నారు. మనస్సు వెళ్ళినంత వేగంగా ఈ చరాచర జగత్తులో వాయువు కూడా వెళ్ళలేదు అంత వేగంగా. మనస్సు చాలా చిత్రమైంది. ఎదురుగుండా కూర్చునే ఉంటారా, పురాణం మొదలయ్యేలోపు క్షణంలో మనస్సు ఇంటికి వెళ్ళిపోతుంది. కొంతమందికి ఎదురుగుండా కూర్చుని ఉంటుంది ఒక ఆవిడ, నేను ఇంటి నుంచి ఇక్కడికి పురాణమునకు వచ్చే ముందు ఇంటికి తాళం వేశానా లేదా, తాళం వేసినా గొళ్ళెము వేశానా లేదా అని ఈ మనస్సు ఇంటికి వెళ్ళిపోయిందంటే ఇక నేను చెప్పే పురాణం చెవుల్లో ఏం పడుతుంది. అందుకే ఇంత పురాణం విని మళ్ళీ దాన్ని కాగితం మీద రాసుకుంటే కానీ చెప్పలేని స్థితిలోకి వస్తున్నాం మనం. కారణం ఏమిటంటే మన మనస్సు ఇక్కడ ఉండకుండా ఇంకో చోటకు పోతుంది కనుక దానిని ధారణ చేయలేకపోతున్నాం. అవునా, ఇదే విచిత్రమైనది మనస్సు యొక్క లక్షణం. అంటే ఒకే క్షణకాలంలో చక్కచక్కచక్క వెళ్ళిపోతుంది. మహాత్ములు మనస్సుని నిగ్రహిస్తారు. వాళ్ళు ఎంత వేగంగా విమానం వెడుతున్నా వెడుతున్నంతసేపు అమ్మవారినే మనస్సులో ధ్యానం చేసుకున్నారు. మహాత్ముల మనస్సులు చాలా గొప్పవి. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి విజ్ఞాతుం కో వేత్తుం వక్తుమర్హసి అంటాడు. మహాత్ముల మనస్సులు అవసరమైతే వజ్రం కంటే కఠినంగా ఉంటాయి. అవసరమైనప్పుడు వాళ్ళు అంత కఠినంగా ఉండగలుగుతారు. అలా ఎల్లప్పుడూ కఠినంగా ఉంటేలాగా, అందుకని అంతలోనే మృదువుని కుసుమాదపి ఈ పువ్వుల కంటే కోమలంగా ఉంటాయి వాళ్ళ మనస్సులు. నిజమైన మహాత్ముడు జ్ఞాని అవసరమైతే కఠినంగా ఉంటాడు లేదా మెత్తగానూ ఉంటాడు. ఎక్కడ మెత్తగా ఉండాలో ఎక్కడ మొత్తాలో ఎరిగిన వాడిని జ్ఞాని అంటారు. ఆ విషయం తెలుసో తెలియకో మొత్తం మీద ఇవాళ కాస్త హేమంతుడు ప్రారంభంలో చెప్పాడు. సుప్రజ గారి గురించి చెబుతూ ఇలా ఇక్కడ నవ్వుతున్నట్టుగా డ్యూటీలో ఉండరు అన్నారు. డ్యూటీలో అలా ఉంటే మహాత్ములు ఎలా అవుతారండి? ఒక పరమ దుర్మార్గుడు, నీచుడు, లోకద్రోహి, ఒక స్మగ్లరు లేక హంతకుడు ఎదురుగుండా ఉన్నప్పుడు వాడి దగ్గర కూడా నాయన నేను నవ్వుతూనే ఉంటాను, నువ్వు మాత్రం లోకాన్ని చంపు అంటే వాడు లోకం అంతటినీ భ్రష్టం చేయడు. అక్కడ మాత్రం అవసరమైతే AK-47 పట్టుకోవాలి. అలా ఎల్లవేళలా దొంగల దగ్గర ఉన్నట్టు మరి బయట ఎలా ఉంటారు? కాబట్టి వేదికల మీదకి వచ్చినప్పుడు ఇలాగా ఉంటారు. ఇది మహాత్ముల యొక్క మనస్సుల యొక్క లక్షణమని పురాణాల్లో చెప్పారు. కాబట్టి మహాత్ములు ఎప్పుడు అలా ప్రశాంతంగా ఉండి అవసరమైతే కఠినంగా ఉంటారు. రాముడి గురించి రామాయణంలో ఏం చెప్పారు? అసలు రాముడికి కోపమే రాదట, కానీ ఎప్పుడూ కోపం తెచ్చుకోకుండా ఉంటే రాముడు అసమర్థుడు అని రాక్షసులు రెచ్చిపోతారు. అందుకని ఆయన ఏం చేస్తాడన్నమాట, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆయనకి కోపమే రాదు, కానీ రాకరాక ఎప్పుడైనా కోపం వస్తే దేవతలు కూడా గజగజ వణికిపోతారు. ఎప్పుడూ కోపం రాని వాడికి పాపాత్ముల్ని శిక్షించడానికి కోపం వస్తే ఆ కోపమునకు పాపాత్ములే కాదు పైనుంచి దేవతలు కూడా చూసి వణికిపోతారట. ఇంట్లో నిత్యం చివాట్లు పెడుతూ ఉంటే వాడే మాట పెళ్ళం కూడా పట్టించుకోదు. అత్యవసరమైనప్పుడు మాత్రమే భార్య మీద కాస్త దుమదుమలాడి లేక భార్య భర్త మీద దుమదుమలాడితే మా భార్యకి కోపం వచ్చింది అని భర్తగారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు, లేదా భర్త కోపం వచ్చిందని భార్య కూడా భయపడుతుంది. నిత్యం తిట్టేవాడిని చూసి ఎవడు భయపడతాడు? అందువల్ల ఎప్పుడూ కూడా నిత్యక్రోధనుడు కాకూడదు. రాముడికి కోపము రాదు, పరమ శాంతస్వరూపుడు. కానీ దుష్ట శిక్షణ కోసం ఒక్కసారి కోపం తెచ్చుకుంటే ఆ కోపమునకు సకల లోకాలు వణికిపోతాయి. అది ఉత్తముల యొక్క లక్షణం. అటువంటి ఉత్తములు ఈ చరాచర జగత్తులో ఎవరుంటారు అంటే మానవ మాత్రుడైతే ఉండడు, మానవుడు భగవంతుడైతే ఉంటాడు. మానవుడు భగవంతుడు అవ్వగలడా? అయి తీరతాడు. సాధన చేస్తే మనిషి అంత గొప్పవాడు మరొకడు లేడు అని దేవీ భాగవతం చెబుతున్నది. దేవీ భాగవతం జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో ఈ ప్రాణులలో మానవ జన్మెత్తడం చాలా కష్టం, కానీ ఎత్తిన మానవ జన్మని సఫలీకృతం చేసుకోండి. మానవుడు దానవుడు కాకుండా భగవంతుడు అయ్యేలా చూసుకోండి. మీ ప్రవర్తనతో మీరు ప్రజలకు ఉపకారం చేస్తే, మంచి పనులు చేస్తే మీకు తెలియకుండానే మిమ్మల్ని భగవంతుడు అంటారు. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు, మనిషిలో ఉన్నాడు అని స్వయముగా వ్యాసుడు మూడు పర్యాయములు దేవీ భాగవతంలో చెప్పాడు. అటువంటి భగవత్ స్వరూపులు త్రిమూర్తులు ఈ విమానంలో రివ్వున పైకి వెళ్ళారు. కొంత ప్రయాణం చేసింది విమానం. అలా వెళ్ళగా వెళ్ళగా ఒకచోట ఒక అపూర్వమైన అడవి కనపడింది. ఏం అడవి అండి అది, అద్భుతంగా వర్ణించారు భాగవతంలో. సరళాన్ కర్ణికారంశ్చ ఖర్జూరంశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందంశ్చ కొటజాన్ కేతకానపి అని వ్యాసుడు శ్లోకంలో రాస్తే, పోతనగారు ఈ శ్లోకాలైతే కొంచెం అక్కడక్కడ విడిపోతాయని దాన్ని భాగవతంలో ఒక గద్య రూపంలో రాశాడు. అక్కడ ఒక వనం కనపడింది. ఆ వనాన్ని పోతనగారు ఎంత బాగా రాశాడో తెలుసు, ఒక పేజీ పేజీ వచనం రాశాడు. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోతకేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కొటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవీ మధుక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముఖ కదంబ కరవీర కదళీక పిత్తక అంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలతా మహోద్యాన సొక్క పిక్క నికర సమంచిత చెంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర రసప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచారప కబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ వెసర బధిరీభూత భూ నభోంతరాళంబును పద్మరాగ మరకత పుష్య కనక వజ్ర వైదూర్య నేల గోమేధికాది నవరత్న బహు ధాతు మణి మయాద్యనేక నిర్మితంబును సింహ శరభశార్దూల గంధగజగవయ గండభేరుండ చిల్లి హరి శరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయ శరణాగత సంచికిత శమన కింకరంబున యొప్పున వనంబునందు అంటాడు ఆయన. అక్కడ పెద్ద వనం ఉన్నది. ఆ వనం నిండా రకరకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ముందు వర్ణించారు. పనస చెట్లున్నాయి, మద్ది చెట్లున్నాయి, మంచి గంధపు చెట్లున్నాయి, ఎర్రగంధం చెట్లు కూడా ఉన్నాయి. అక్కడికి తమిళనాడు నుంచి స్మగ్గర్లలు రాకపోవటం వల్ల గంధం చెట్లు మాత్రం అక్కడ సేఫ్టీగా ఉన్నాయి. ఇటు వాటిని ఎవరూ నరకలేదు. ఈ గంధపు చెట్లకి పైనుంచి కిందకి రాలుతున్నటువంటి మంచి ఘుమఘుమలాడుతున్న పువ్వులు ఉన్నాయి. ఈ చెట్లు కాకుండా ఫలవృక్షాలు కూడా ఉన్నాయి. అక్కడ దానిమ్మ చెట్లు ఉన్నాయి, రకరకాలైన మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లలో తీయ మామిడిట, కొబ్బరి మామిడి, ఇలాంటి రకరకాల మామిడి చెట్లు ఉన్నాయి. అందులో రసాలము అంటే తీయ మామిడి చెట్టు. పైనుంచి పండు పిగిలి రసం అలా కారిపోతూ ఉంటుందిట. మామిడి చెట్లలో తీయ మామిడి ఉందే, ఆ తీయ మామిడి పండు బాగా పండాక ఓ చిలుక వచ్చి దాన్ని కొట్టింది. చిలుక ముక్కుతో ఆ పండును పడవడంతో పండుకి చిల్లు పడి అందులోంచి రసం దబదబదబ చెట్టు మించి కింద కారిపోయింది. ఇలా మామిడి పళ్ళ రసం నేల మీద ప్రవహించి అదొక పెద్ద సెలయేరులా కాలువలా వెళ్ళిపోయింది. కపిలతీర్థం దగ్గర వర్షాకాలంలో చూడండి, వర్షాలు కొండల్లో పడి పైనుంచి కిందకి జలపాతం వస్తుంది. ఆ జలపాతం దబ దబ పడుతూ ఉంటే అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, ఎంతో ముచ్చటగా ఉంటుంది ఆ దృశ్యం. ఆ జలపాత శబ్దాలు కూడా మృదంగ శబ్దాలు, మధ్యల శబ్దాల్లో ఉంటాయి. ఇక్కడ నీరు కాదు, ప్రవాహంగా వస్తున్నది. అక్కడ రకరకాల పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళల్లో కొన్ని మామిడి పళ్ళు, కొన్ని దానిమ్మ పళ్ళు, కొన్ని బత్తాయి, కొన్ని నారింజ, కొన్ని ద్రాక్ష. ఈ పళ్ళు అక్కడ తినేవాళ్ళు ఎవరూ లేరు. ఇంతలో అక్కడికి చిలుకలు వచ్చాయట. వాటికి ముక్కులు ఉన్నాయి. ఆ ముక్కులు పదునుగా ఉన్నాయి. ఆ పదునైన ముక్కులతో పళ్ళు పొడి చేయి. ఆ పళ్ళల్లోంచి రసం కారింది. ఆ రసం నేల మీద పడింది. ఒక చోట మామిడి, ఓ చోట బత్తాయి, ఇలా రకరకాల పళ్ళ రసాలు ఉన్నాయిగా. ఇవి విడివిడిగా పడి కొంత దూరం అయ్యాక అన్నీ కలిసిపోయాయిట. అందుకే రసప్రవాహ బహుళం అంటే మిశ్రితం అయిపోయింది. ఆ రసం, రసము యొక్క మిక్చర్ అలా ప్రవహిస్తోంది. నిజంగా ఆ రసం తాగితే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. దిక్కుమాలిన బాటిల్స్లో కెమికల్స్ కలిపినటువంటి మజా అనే వాటిని తాగి మనం మజా కాదు, చివరికి ఒళ్ళంతా బాజా అయిపోతుంది మనకు. కానీ అక్కడ అతి సహజమైన ప్రకృతి సిద్ధమైన రసం ప్రవాహంగా పెడుతోందిట. ఈ రసాల మధ్యలో తిరుగుతున్న హంసలు, చక్రవాకాలు, కొంగలు వంటి పక్షులు తిరుగుతున్నాయి. ఈ పక్షులు కిచకిచలాడుతూ ఉంటే, కోతలు కూస్తూ ఉంటే, అవి కోతల్లా లేవు, చక్కని సంగీత ధ్వనివలే ఉంది. స్వర్గలోకంలో ఉన్నటువంటి పక్షులు కదా, ఆ పక్షుల యొక్క కంఠం కూడా మృదు మధురంగా ఉంది. ఇంతలో ఒక ఆయన అక్కడికి వచ్చి పక్షుల్ని కాసేపు పాట పాడకుండా ఆపేయండి అన్నట. ఆ అన్నవాడు సాక్షాత్తు ఆ లోకాన్ని పరిపాలించే ప్రభువు. ప్రభువు పాట ఆపమనగానే పక్షులకు కోపం రాకుండా టిక్ నోరు మూసుకు కూర్చున్నాయట. నన్ను మధ్యలో పాట ఆపిస్తారా అని కొంచెం అలగలేదు. పక్షులన్నీ అలక విడిచిపెట్టి చిలకల్లాగా కూర్చున్నాయి. ఇంతలో మరొక వైపు నుంచి మందాకిని జలం వచ్చింది, గంగాజలం. ఈ గంగాజలం వచ్చి ఈ పళ్ళరసంలో కలిసిపోయింది. ఇప్పుడు పళ్ళరసం ఇటు ఈ జలం కలిసి ముందుకెళ్ళిపోతున్నాయట. అక్కడికి కొన్ని పాములు వచ్చాయి. ఈ పాములు దేవజాతి సర్పాలు. పాములు కూడా రకరకాల రంగుల్లో ఉంటాయి. కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని గోధుమ రంగులో ఉన్నాయి, కొన్ని బూడిద రంగులో ఉన్నాయి, కొన్ని ఎర్రగా ఉన్నాయి. మంచి ఎర్రని సర్పాలు కూడా ఉన్నాయండి, ఎర్ర పింజీరులు అంటారు వాటిని. ఈ పాములు పెద్ద పెద్ద పాములు, ఇంతంత పడగలతో ఉన్నాయి. ఆ పడగలతో ఉన్న పాముల నెత్తి మీద మంచి మణులు ఉన్నాయి. ఈ మణులు కొన్ని పద్మరాగాలు, కొన్ని మరకతాలు, కొన్ని వజ్రాలు, కొన్ని వైడూర్యాలు, కొన్ని నీలాలు. ఈ మణులు ధగ ధగ వెలిగిపోతూ ఉంటే ఆ ప్రాంతం అంతా పట్టపగల్లా ఉందిట. అక్కడ కరెంటు సమస్య ఉంటుంది ఇంక అక్కడ. ఇంతలో ఏం జరిగింది, ఒక పాము మీద మరో పాము మీద దూకింది. ఈ దూకడం వల్ల ఏమైందిట, మీకు ఇందాకే చెప్పానుగా ఈ పాములో ఒక పాము నెత్తి మీద ఏముంది, పద్మరాగం, అది ఎర్రని మణి. ఇంకో పాము నెత్తి మీద ఇంద్రనీలం, అది నీలపు కాంతిస్తోంది. ఒకటి ఎరుపు రంగు, ఒకటి నీలం రంగు, ఒకటి ఆకుపచ్చ రంగు, ఒకటి బంగారపు రంగు, ఒకటేమో తెల్ల రంగు, ఒకటి గోధుమ రంగు. ఇలాంటి రంగుల్లో ఉన్న మణులు వెలుగుతూ ఉండగా మరొక పాము వచ్చి ఆ పడగ మీద పడగానే ఆ రంగు కాసేపు ఆగిపోయి ఇంకో రంగు మాత్రమే కనపడుతోంది. మీరు ఎప్పుడన్నా ఈ డిస్కో డ్యాన్సులు జరిగే చోట చూశారు కదా వేదికలు, అక్కడ వేదిక మీద కింద నుంచి లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఓసారి ఎరుపు, ఓసారి నీలం, ఓసారి ఆకుపచ్చ, ఇలా ఒకసారి ఒక రంగు ఆరి మరో రంగు వెలుగుతోందిట. కారణం పాముల పడగల మీద ఉన్న మడుల మీదకి కొత్త పాములు వచ్చి పడడం వల్ల. అంటే ఆ ప్రాంతంలో రంగురంగుల వాతావరణం కనబడుతోంది. అదొక పెద్ద వేదికలా ఉందిట. ఈ పాముల పడగలే ఓ పెద్ద వేదిక. అలాంటి వేదికలను చూశారు త్రిమూర్తులు విమానంలో వెడుతూ. ఇంకా రకరకాల దివ్య దృశ్యాలు ఉన్నాయి అక్కడ. ఇదేం లోకంరా బాబు, ఇంతవరకు మనం సృష్టి మొదలు పెట్టలేదు, బ్రహ్మని నేను సృష్టి ప్రారంభించలేదు, ఈ విష్ణువు సృష్టిని పోషించలేదు, ఈశ్వరుడు లయం చేయడం లేదు, అయినా ఇక్కడ ఒక లోకం కనబడుతోంది ఏమిటనుకున్నారు వాళ్ళు. ఇంతలో విమానం ఇంకొంచెం ముందుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద సభాభవనం ఉన్నది. ఆ సభాభవనం చాలా విశాలంగా ఉంది. ఒకేసారి 3 కోట్ల మంది కూర్చోవడానికి పనికొచ్చే వైశాల్యం కలిగిన సభాభవనం అది. ఆ సభాభవనంలో పెద్ద సింహాసనం ఉంది. సింహాసనం మీద పరమసుందరుడు ఒకడు కూర్చున్నాడు. వాడికి ఒళ్ళంతా కళ్ళే, 1000 కళ్ళు ఉన్నాయి వాడికి. అప్పుడు అర్థమైంది విష్ణువుకి, ఇది స్వర్గలోకము, మనము సృష్టించని మరొక స్వర్గలోకం ఇక్కడున్నది. ఈ స్వర్గలోకంలో ఈ సభాభవనం పేరు సుధర్మాసభ, దేవతల యొక్క సభాభవనమునకు సుధర్మాసభ అని పేరు. స్యాత్ సుధర్మ దేవసభ, దేవసభకి సుధర్మ అని పేరు. ఇది సుధర్మాసభ. ఈ సభలో కూర్చున్నవాడు ఇంద్రుడు, ఇంద్రుడి పక్కన కూర్చున్నవాడు శచీదేవి, వీరంతా దేవతలు. ఆ కుడి పక్కన ఇంద్రుడి పక్కన కూర్చున్నాయన అందంగా ఉన్నవాడు బృహస్పతి. బృహస్పతి చాలా అందంగా ఉంటాడు చూడండి. సినిమాలను నమ్మద్దు మీరు. సినిమాల్లో గురువుగారు అనగానే ముసలిగడ్డం పెట్టి ఎందుకు పనికి రాకుండా 90 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయిన వాడికి 1,000 రూపాయలు ఇచ్చి వాడికి ఆ వేషం వేస్తున్నారు. కానీ గురువుగారు బృహస్పతి ఎప్పుడూ 30 వయస్సు కలిగిన వాళ్ళే ఉంటాడు. దేవతలు మనకు మళ్ళీ రిటైర్మెంట్ వయస్సు ఉంటుందా వాళ్ళకి? దేవతలు నిత్య నూతన యువనంతో ఉంటారు. అందుకే దేవతలకి త్రిదశులు అని పేరు. దశ అంటే 10, త్రిదశ అంటే 3 పదులు. 30 సంవత్సరముల వయస్సుతో ఎప్పుడూ ఉంటారట వాళ్ళు. అందుకే దేవతలకి వార్ధక్యం ఉండదు. మనం కూడా దేవతలు అవ్వచ్చు. ఇలాగే నేను చెప్పినప్పుడు పురాణం శ్రద్ధగా వింటే ఏదో ఒక జన్మలో మీరు కూడా దేవతలు అవ్వచ్చు. మధ్యలో లేచి వెళ్ళిపోతే దేవతలు కాదు కదా, దానవులు కూడా అవ్వలేరు అని నేనల్లా వ్యాసుడు అన్నాడు. ఇప్పుడు ఈ దేవగురువు బృహస్పతి కూడా మంచి నవయౌవనంతో పద్మం వంటి రంగుతో ఉన్నాడు. ఆయన చాలా అందంగా ఉన్నాడు. ప్రపంచంలో బృహస్పతి ఒకడు, నేనొకడు చాలా అందంగా ఉంటాం కదా. అందువల్ల బృహస్పతి గారు కూడా, దేవగురువు కూడా చాలా అందంగా కూర్చుని ఉన్నట. ఇవన్నీ చూచి వాళ్ళు ఆనందిస్తూ ఉండగా టక్కన విమానం అక్కడి నుంచి మళ్ళీ వేగంగా వెళ్ళిపోయింది. వాతరంహస, వాతము అంటే గాలి. గాలి చాలా వేగంగా పట్టుకుపోయింది ఈ విమానాన్ని. ఆ గాలి వేగానికి విమానం మహావేగంగా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు జరిగింది ఇంకో తమాషా. ఈ స్వర్గం దాటి వాళ్ళు వెళ్ళి కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద సముద్రం కనపడింది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా అది మంచినీటితో నిండినటువంటి సముద్రం. సముద్రాలు సప్త సముద్రాలని పిలువబడతాయి. ఇప్పుడు మనకి భూలోకంలో ఉన్నది లవణ సముద్రం, కేవలం ఉప్పునీరు మాత్రమే ఉన్న సముద్రం. మానవులకి ఉప్పునీరే అవసరం అట, పప్పునీరు అవసరం లేదు. కానీ స్వర్గలోక ప్రాంతంలో ఉన్నది మంచినీరు, శుద్ధ జలంతో కూడినటువంటి సముద్రం. బ్రహ్మలోకంలో క్షీరసాగరం ఉంటుంది. ఇక్షు, దధి, లవణ, సుధ ఇత్యాది సముద్రములు మొత్తం ఏడు ఉన్నాయి. ఒకచోట సముద్రం ఉన్నది, అది ఇక్షురసంతో అంటే చెరకు రసంతో నిండిన సముద్రం. ఇలాంటి సముద్రాలు ఉంటాయా ప్రపంచంలో? అసాధ్యం ఒకటి లేదు. మనం మన పరిధిలో ఇంతవరకే ఈ భూగోళాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. ఇటువంటి ఎన్ని లోకాలు ఉన్నాయండి ఈ పైభాగాల్లో, అర్ధోభాగాల్లో. వాటి వెంట మనం పడలేక మన కళ్ళతో మన విజ్ఞానంతో వాటిని చూడలేక అజ్ఞానంలో పడి ఈ భూమి తప్ప మరొకట్లేదు, మిగతా తోట మనుషులు లేవనుకుంటున్నాం. కానీ అనేక కోటి బ్రహ్మాండాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవి ధ్యానంతో సమాధితో మనం చూడవచ్చు. రేపు ఎప్పుడైనా శరీరం విడిచిపెట్టాక మీరు చూడవచ్చు ఆయా పుణ్య కార్యక్రమాలను బట్టి ఆయా లోకాలు. సశరీరంగా చూడడం ఏ హరిశ్చంద్రుడి వల్లో, ధర్మరాజు వల్ల అవుతుంది తప్ప సామాన్యుడి వల్ల కాదు. ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు అలా పైకి వెళ్ళాక ఒక మంచి జలంతో కూడినటువంటి సముద్రం చూశారు. ఆ సముద్రంలో తెల్లని తామర పువ్వు ఒకటి కనపడింది. ఈ తెల్ల తామర పువ్వు 1000 రేకులతో కూడిన తామర పువ్వు. భూలోకంలో ఉన్న తామర పువ్వులకి 18 రేకులో, 8 రేకులో, 12 రేకులో, లేక 32 రేకులో ఉంటాయి. అంతకుమించి ఉండడం కష్టం. ఒక 100 రేకుల తామర పువ్వును కూడా నేను హిమాలయ పర్వతాల్లో చూశాను. కానీ 1000 రేకుల తామర పువ్వులు అరుదుగా ఉంటాయి. సహస్రార కమలము అంటారు దానిని. అది కూడా తెల్లని తామర పువ్వు. ఆ తెల్ల తామర పువ్వులో 4 ముఖములు ధరించి ఎర్రని తామర పువ్వు రంగులో ఒక మహాత్ముడు కూర్చున్నాడు. ఎర్ర తామర పువ్వు రంగులో ఉన్న మహాత్ముడికి 4 ముఖాలున్నాయి. 4 ముఖాలకి కిరీటాలున్నాయి. ఆయన రంగేమో ఎర్ర తామర పువ్వు రంగు, కూర్చున్న తెల్ల తామర పువ్వు. ఆయనకి 4 చేతులున్నాయి. ఆ చేతుల్లో వేదములు, జపమాల, కమండలం, దండం పట్టుకున్నాడు. ఆయన పక్కన తెల్లని మల్లె పువ్వు వంటి రంగుతో, తెల్లని పిండి వెన్నెల వంటి రంగుతో స్వచ్ఛమైన ఈ ఎదురుగుండా కనపడుతున్న దీపాలు ఎలా ఉన్నాయో అటువంటి రంగులో, పాలనురుగు వంటి రంగులో ఉన్న ఒక స్త్రీ కనపడింది. ఆపాదమస్తకం తెలుపు, ఒక్క తల జుట్టు మాత్రమే నలుపు. ఆవిడికి జుట్టు నలుపు, మిగతా శరీరం తెలుపుతో ఉన్న ఒక స్త్రీ చేతిలో వీణ పట్టుకుని 4 చేతులతో వీణ వాయిస్తోంది. బ్రహ్మదేవుడు తెల్లబోయాడు. బ్రహ్మని నేను ఇక్కడ మీతో పాటు విమానంలో కూర్చుని ఉన్నాను, కానీ నాకు పోటీగా ఇక్కడ తామర పువ్వులో మరో బ్రహ్మగారు కనపడుతున్నాడు. ఆయన్ని చూస్తే నన్ను నేనే అద్దంలో చూసుకున్నట్టుంది. ఆయన పక్కన ఒక సుందరి కనపడుతున్నది. ఆ సుందరి ఎవరై ఉంటారు అని విష్ణువుని అడిగాడు. ఎవరేమిటి నీ మొహం? నీకు రాబోయే భార్య సరస్వతి ఇప్పుడు ఈ పక్కనే ఉన్నది. అంటే బ్రహ్మవిరి ఒక్కడవే కాదు, ఇలాంటి బ్రహ్మ ఇక్కడ మరొకడు ఉన్నాడన్నమాట. ఆయన పక్కన సరస్వతి ఉన్నదన్నమాట. ఇలాంటి విచిత్రాలు అమ్మవారి దగ్గరికి వెళ్ళేలోపు ఎన్ని చూస్తాము అన్నాడు విష్ణువు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముందు స్వర్గం చూశారు, తర్వాత బ్రహ్మలోకం చూశారు. బ్రహ్మలోకంలో బ్రహ్మని సరస్వతిని చూశారు. విమానం మళ్ళీ ముందుకు వెళ్ళింది. ఈసారి వాళ్ళకి కైలాసం కనపడింది. తెల్లని వెండి కొండది. ఆ వెండి కొండ మీద పార్వతీ సమేతముగా నృత్యము చేస్తున్న తెల్లని వాడు శివుడు కనపడ్డాడు. శివుడు తెల్లగా ఉన్నాడు, పక్కన పార్వతి గౌరవర్ణం, ఆవిడ తెల్లగానే ఉంది. పార్వతి ఎప్పుడు ఒక రంగులో ఉండదండో. గౌరి అనే పేరుతో ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది. గౌరము అంటే తెలుపు, అప్పుడు తెల్లగా ఉంటుంది ఆవిడ. కాళి అనే రూపం ధరించినప్పుడు నల్లని మసిలాంటి రంగుతో ఉంటుంది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రంగులో ఉంటుంది ఆవిడ. ప్రస్తుతం తెల్లని శివుడితో తెల్లని రంగులో నృత్యం చేస్తోంది. ఇప్పటికే వీళ్ళకి అర్థమైంది కనుక ఇది మరొక కైలాసం, ఇక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అని అర్థమయ్యింది. ఆ దృశ్యం చూస్తుండగా మళ్ళీ వేగంగా వెళ్ళిపోయింది విమానం. ఈ పట్టు వాళ్ళకు ఒక పరమ పవిత్రమైన లోకం కనపడింది. ఇది వైకుంఠం. ఆ వైకుంఠంలో విష్ణు ఉన్నాడు. విష్ణువు పక్కన లక్ష్మీ ఉన్నది. నీలమేఘఛాయ శరీరుడైన శ్రీమన్నారాయణుడు అక్కడ కనబడ్డాడు. అక్కడ విష్ణువు ఎలా ఉన్నట్ట, చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ఫ జాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాస అధర వదన కర్ణుండును నీలనేరద వర్ణుడు అయిన పరమాత్మ కనబడ్డాడు. అన్ని శుభలక్షణాలే, పరమ సౌందర్యంతో ఉన్నాడు మహావిష్ణువు. నీలమేఘఛాయ శరీరుడు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. ఆయనకి వేలాది చేతులున్నాయి, వేలాది పాదాలున్నాయి, వేలాది శిరస్సులున్నాయి, అన్ని శిరస్సులకి కిరీటాలున్నాయి, చెవులకు కుండలాలున్నాయి, నడుముకి వడ్డాణం ఉన్నది, చేతులకి కంకణాలున్నాయి, ఇక కంఠంలో కౌస్తుభం అనే మణి ఉన్నది, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వక్షస్థలం మీద ఉన్నది, ఎడమవైపు లక్ష్మి ఉన్నది. ఇలాంటి శుభలక్షణములతో ఉన్న లక్ష్మీనారాయణులు అక్కడ దర్శనమిచ్చారు. అక్కడ నుంచి విమానం మళ్ళీ వెళ్ళింది. ఇంకా వీళ్ళు మణిద్వీపానికి అమ్మవారి సన్నిధానానికి వెళ్ళేలోపు ఎన్నో సర్గాలు, అనేక బ్రహ్మలోకాలు, అనేక కైలాసాలు, అనేక వైకుంఠాలు చూశారు. అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం ఉన్నది, ఏమిటది? అనేక కోటి బ్రహ్మాండ జననీ అని. అనేక కోటి బ్రహ్మాండాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, వాటిని ఎవ్వరూ లెక్క పెట్టలేరు. నో వన్ కెన్ కౌంట్ దెమ్. అవి అసంఖ్యాకం, ఇన్ఫైనైట్. అటువంటి అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండములు ఎన్నో దాటి 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 వాళ్ళు చిట్ట చివరికి ఒక మహాసముద్రం దగ్గరకు వెళ్ళారు. ఆ సముద్రం సుధా సముద్రం, అమృత సముద్రం. సముద్రంలో ఉన్న నీరంతా నీరు బదులుగా అమృతం ఉన్నది అక్కడ. కాస్తంత అమృతం తాగితేనే జరామరణాలు ఉండవే, అటువంటిది అక్కడ సముద్రం అంతా పూర్తిగా అమృతమయమే. ఆ అమృతంలో నుంచి కెరటాలు పైకి లేచి ఇంతంత చుక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నాలుకల మీద పడుతూ ఉంటే ఆ అమృతాన్ని తాగి వాళ్ళు ఆనందపడిపోయి అబ్బబ్బా ఎంత రుచిగా ఉందో అనుకున్నారట వాళ్ళు. ఆ సముద్రం మధ్యలో ఒక విశాలమైన ద్వీపం కనపడింది. చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపము అంటారు. ఒక పెద్ద ద్వీపం కనపడింది. ఆ ద్వీపం మణుల కాంతితో ప్రకాశిస్తోంది కనుక దానిని మణిద్వీపము అంటారు. అమ్మవారు నివసించే స్థలం అదే. బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే సత్యలోకోస్తి అశ్రుతః మణిద్వీపః సయేవాస్తి యత్ర దేవీ విరాజతే. బ్రహ్మలోకాది లోకాలన్నిటికీ పైకి వెడితే ఉన్న ఒక దివ్యలోకమును సత్యలోకము అంటారు. ఆ సత్యలోకమునకే మరొక పేరు మణిద్వీపము. అక్కడే జగన్మాత చుట్టూ అమృత సముద్రం పెట్టుకుని అమృత సముద్రం మధ్యలో ద్వీపం ఏర్పాటు చేసుకుని ఏ లోకము అవసరం లేకుండా సర్వాంతర్యామినిగా అంతటా వ్యాపించి ఉండే తల్లి తన కోసం తన లీలతో ఒక లోకం కల్పించుకుని నివసిస్తున్నది. నిజానికి అమ్మవారు అంతటా ఉంటుంది. శక్తికి లోకమేమిటి, శక్తికి రూపమేమిటి? కానీ మనకి దర్శనం ఇవ్వాలి కదా. అందుకని లోకశ్రేయస్సు కోసం ప్రజలకి ఒక రూపంతో దర్శనం ఇవ్వడం కోసమని ఒక రూపమును తాను అంగీకరించింది, స్వీకరించింది. ఆ రూపాన్ని మన కళ్ళతో మనం చూడలేము. అమ్మ దివ్య చక్షువులు ఇస్తే కూడా, దివ్య నేత్రములు ఇస్తే కూడా, దివ్య దృష్టితో కూడా చూడలేమట. దివ్య దృష్టితో అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపం చూసి కూడా బాబోయ్ ఈ కళ్ళతో నీ రూపం చూడలేకపోతున్నాను, ఈ రూపం చూస్తే నాకు మనశ్శాంతి లేకుండా ఉన్నది, దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్ నివాస అన్నాడు ఆయన. ఈ రూపాన్ని చూస్తే నా శరీరం విహ్వలత్వం పొందుతున్నది, నాకు దిక్కులు తోచటం లేదు, నేను ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను, నువ్విచ్చిన కళ్ళతో కూడా చూడలేకపోతున్నాను అన్నాడు ఆయన. అందుకే భగవంతుడు ఎల్లవేళలా మనకి దివ్య రూపంతో దర్శనమివ్వడు. అసలు సహజంగా ఆయన రూపం చూస్తేనే మన కళ్ళు పేలిపోతాయి. అందువల్ల సామాన్యమైన దివ్య రూపము చూపించినప్పుడు కూడా ఆయన దివ్య దృష్టి ఇవ్వాలి. ఇక విశ్వరూపం చూపిస్తే ఆ విశ్వరూపం చూడడం మన వల్ల కాదు. అటువంటి కాంతులతో ఉన్న ఒక లోకాన్ని లోకశ్రేయస్సు కోసం ఆ తల్లి సృష్టించుకున్నది, మనని అనుగ్రహించడానికి గుణములు స్వీకరించింది. అలాంటి లోకమే ఆ మణిద్వీపం. అక్కడ విమానము ఆగినది. విమానమాగ్గానే త్రిమూర్తులు అందులోంచి దిగారు. ఎదురుగుండా ఓ పెద్ద ప్రాకారం కనపడింది. ఆ ద్వీపంలో మొట్టమొదటి ప్రాకారం అది. అమ్మవారు నివసించే మణిద్వీపంలో అమ్మవారికి 4 మంటపాలు ఉన్నాయి. మంటపశ్చత్వారహ, ఏమిటి ఆ 4 మండపాలు? శృంగార మండపం, ఏకాంత మండపం, ముక్తి మంటపం, సభా మంటపం. అమ్మవారు ఎవరితో సంబంధం లేకుండా తాను ఒక్కతే ఉండేటప్పుడు నివసించడానికి, తాను ఏకాంతంగా ఉండడానికి, ఒక్కతే ఉండడానికి, ఇంకెవరిని పిలవకుండా ఆలోచన చేయడానికి ఆవిడ ఒక మంటపం నిర్మించుకున్నది. మంటపం అంటే పెద్ద భవనం, అది ఎంత వైశాల్యం ఉన్నదో ఎవరు వర్ణించలేరు. అక్కడికి తల్లి తప్ప ఎవరూ ఉండరు. దానికి ఏకాంత మంటపం అని పేరు. మనలాంటి అంటే మీలాంటి పుణ్యాత్ములు శ్రద్ధతో అమ్మవారి చరిత్ర విని లోకశ్రేయస్సు కోసం దాన ధర్మాలు చేస్తే అటువంటి వాళ్ళకి మోక్షం ఇవ్వడానికి ఓ మంటపం ఏర్పాటు చేసింది. దానికి ముక్తి మంటపము అని పేరు. ఇంకా మూడవది శృంగార మండపం, అలంకారం చేసుకునే మండపం. అమ్మ అలంకారం చేసుకుని భక్తుల కోసం దర్శనమిస్తుంది. భక్తులకు దర్శనమిచ్చేటప్పుడు అమ్మ తనను తాను అలంకరించుకుంటుంది. ఆవిడ అలంకరించుకుని మనకు దర్శనమిస్తే మనకి సర్వాలంకారాలు వస్తాయి. అలంకారం అంటే కేవలం నగల కాసమా? జ్ఞానం, విజ్ఞానం, విద్యలు, ఆనందాలు, ఈ భవనాలు, భోగాలు, భాగ్యాలు, పురాణాదులను వినడం, ఇవన్నీ శృంగారాల్లోకి వస్తాయి. ఇవన్నీ ప్రజలకు ఇచ్చే ముందు అమ్మ శృంగార మంటపంలోకి వెళ్ళి అలంకరించుకుని వస్తుంది. శృంగార మంటపం నుంచి వచ్చి మనకి దర్శనమిచ్చిందంటే ఇక ఆ క్షణం నుంచి అమ్మ అనుగ్రహం వల్ల మనకి సకల విద్యలు వస్తాయి. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలుస్తుంది. భోగాలు లభిస్తాయి. ఇహం పరం రెండు వస్తాయి. అది మూడవ మంటపం. ఇక నాలుగవది సభామంటపం. ఈ సభామంటపంలో కూర్చుని తన పరివారాన్ని కూర్చోబెట్టి ఎవరైనా భక్తులు ఎంతో తపస్సు చేసో, దానాలు చేసో, ధర్మాలు చేసో, పురాణాలు వినో ఆ లోకానికి వస్తే వారిని కూడా సభామండపంలో కూర్చోబెట్టి వాళ్ళకి అమ్మ సందేశాలు ఇస్తూ ఉంటుంది. ఈ సభామండపంలో అప్పుడప్పుడు సరస్వతి వచ్చి పాటలు పాడుతూ ఉంటుంది. అమ్మవారు ఒకసారి సభ తీర్చింది. అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నది. సభామండపంలో ఎక్కడెక్కడి వారు వచ్చి కూర్చున్నారు. ఆ సమయంలో గాన కచేరీ చేయడానికి, పాటలు పాడటానికి సరస్వతిని పిలిచారు. సరస్వతి వచ్చింది. చక్కగా వీణ తీసుకుని అమ్మవారి చేతిలో కచ్చెపి అని ఒక వీణ ఉంటుంది సరస్వతి చేతిలో. ఆ కచ్చెపి అనే వీణ చేతిలోకి తీసుకుని వాయిస్తూ మృదుమధురంగా సరస్వతి ఒక గంటసేపు పాటలు పాడింది. గంటసేపు పాట పాడినంతసేపు జనం విని మణిద్వీపంలో ఉన్న సభామండపంలో కూర్చుని ఉన్న శ్రోతలంతా విని విని పరవశించిపోయారు. అసలు చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయారు. అంటే సరస్వతి యొక్క గానం ఎలా ఉందో ఆలోచించండి. ఒక్కొక్కప్పుడు పురాణంలో లీనమైపోయినప్పుడు చప్పట్లు కొట్టాలనేది కూడా మర్చిపోతారన్నమాట. అంత మధురంగా ఉందన్నమాట ఆ గానం. ఇలా అమ్మ సరస్వతి పాట పాడిన తర్వాత ఎక్కడి వారు అక్కడ అలా నిశ్చేష్టులై ఆ గానం విని కదలకుండా ఉన్న సమయంలో జగన్మాత లలితా పరాభట్టారిక తన మృదువైన కంఠమెత్తి, సరస్వతి నీ గానం చాలా బాగున్నది, నీవు పాడిన పాటలన్నీ మనోహరంగా ఉన్నాయి, నా చెవులతో విని పులకించిపోయాను, అబ్బా ఎంత బాగుందో నీ పాట అన్నదట. వెంటనే సరస్వతి ఇంకా ఈరోజు నుంచి నేను కచేరీలు చేయను, పాటలు పాడను అంది. అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ నీ పాటలు చాలా బాగున్నాయి అని నేను పొగిడితే ఇంకా బాగా పాటలు పాడతానాలి, కానీ రేపటి నుంచి కచేరీ చేయను, పాటలు పాడనంటావు, కారణం ఏమిటి అంటే అమ్మా కష్టపడి గంటసేపు వాయించి పాటలు పాడాను నేను. ఈ పాట కంటే పాట బాగుంది అని నువ్వు ఒక్క మాట మాట్లాడేవే, ఆ మాటే మధురంగా ఉంది, ఈ గానం కంటే నీ మాటే మృదు మధురం, పాట కంటే మాట బాగుందన్న. గంట పాటల కంటే, గంటసేపు పాడిన పాటల కంటే బాగుందన్న ఒక్క మాటే అంత మధురంగా ఉందిట. అంటే అమ్మ కంఠం ఎంత మధురంగా ఉందో ఒకసారి ఆలోచించండి. దానినే లలితా సహస్రనామంలో ఏం చెప్పారు? నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. అమ్మ కాసేపు మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే ఆ మాటల మాధుర్యము సరస్వతి చేతిలో ఉన్న వీణానాదమును కూడా తక్కువ చేసిందిట. వీణానాదము కంటే అమ్మ మాట అంత మధురంగా ఉందన్నమాట. దాన్ని బట్టి అమ్మ యొక్క కంఠం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. ఈ కథ విన్న చాలామంది మేము మా జీవితంలో ఒక్కసారైనా అమ్మ మాట వినగలుగుతామా, వీణానాదం కంటే మధురంగా ఉండే అమ్మ మాట వినగలుగుతామని అడిగారు. ఖచ్చితంగా వింటాం. మన నమ్మకంతో శ్రద్ధతో అమ్మని పట్టుకుంటే, అమ్మ నామస్మరణ చేస్తే, అమ్మ కథ వింటే, గురువుల దగ్గర చేరి భక్తితో గురువుల్ని పట్టుకుని మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని విడిచిపెట్టకుండా చేస్తే ఈ జన్మలోనే అమ్మని చూసే భాగ్యం వస్తుంది. అమ్మను చూడగలిగితే అమ్మ మాట వినగలిగే భాగ్యం కూడా లభించి తీరుతుంది. అదేం కష్టం కాదట, మనకు నమ్మకం ఉండాలి. ఇవన్నీ నిజమేనా అని బయటికి వెళ్ళాక మళ్ళీ అనుకున్నావా, ఇక ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ మాట కాదు కదా, అమ్మ దగ్గర ఉండేటటువంటి దోట కూడా అరటి దోట కూడా తినలేము. ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి నాలుగు మంటపాలు ఉన్నాయి అమ్మ దగ్గర. ఆ మంటపాలకు చుట్టూత లోపలికి వెళ్ళడానికి ప్రాకారములు కట్టారు. ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్, చుట్టూత ఉండే కోట గోడ. మన ఇళ్లల్లో ఒక్క గోడ కట్టుకోవడానికే మన తల ప్రాణం కాళ్ళకు వస్తుంది, మనకి తోకలు లేవు గనక. అటువంటిది అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఉన్న నాలుగు మంటపాలకి చుట్టూత 18 ప్రాకారాలు ఉన్నాయి, అష్టాదశ ప్రాకారాలు. ఒకటి ఇనుము, ఒకటి రాగి, ఒకటి తగరం, ఒకటి సీసం, ఒకటి కంచు, ఒకటేమో అయోమయం, మరొకటి మణులు, వరుసగా నవరత్నాలతో కూడినవి, కొన్ని నవరత్నముల యొక్క ధాతువుల యొక్క మిశ్రితాలు. ఇలా 18 ప్రాకారాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు త్రిమూర్తులు విమానం దిగి మొదటి ప్రాకారం దగ్గరకు వచ్చారు. ఇంకెక్కడి నుంచి విమానాల్లో వెళ్ళడానికి లేదు. ఎవరైనా అక్కడికి వచ్చాక ఆ అమ్మవారి యొక్క లోకంలోకి, మణిద్వీపంలోకి వెళ్ళాలంటే కాలినడకనే వెళ్ళాలి. పూర్వం మహాద్వారం దాకైనా వెళ్ళగలిగేవాళ్ళం. ఇప్పుడు చూసారా మహాద్వారం చుట్టూ అడ్డం కట్టారు, ఎందుకంటే ఎవడ పడితే వాడు అపవిత్రంగా వెళ్ళకూడదు కనుక. అవునా, భూలోక వైకుంఠంలోనే మనకి ప్రాకారం దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని నిషేధాలు ఉంటే, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని నిషేధాలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. అందువల్ల అక్కడికి వెళ్ళిన వాళ్ళు విమానాలు దిగి కాలినడకనే ఒక ప్రాకారం తర్వాత ఒక ప్రాకారం, అంటే ఒక కోట గోడ తర్వాత ఒక కోట గోడ దాటి 18 ప్రాకారాలు దాటి అమ్మవారున్న మండపాల్లోకి అడుగుపెట్టాలి. అమ్మవారు ఏకకాలంలో నాలుగు మంటపాల్లోనూ ఉండొచ్చు, లేదా ఒక్క మంటపంలో ఉండొచ్చు. ఆ మంటపం ఏదో తెలుసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇదో పెద్ద ప్రణాళిక, దానికి ఒక పెద్ద విధానం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ముందు మొదటి ప్రాకారం దగ్గరకు వచ్చారు. ఆ ప్రాకారం దగ్గర ఇద్దరు కాపలవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన పేరు మధుశ్రీ, ఇంకొక ఆయన పేరు మాధవశ్రీ. ఇందులో ఇద్దరిలో ఒకరు పురుష రూపంలో, ఒకరు స్త్రీ రూపంలో ఉంటారు. మధుశ్రీ, మాధవశ్రీ, వాళ్ళ చేతులు రెండు చేతులు కావు, నాలుగు చేతులు ధరించి ఉన్నారు వాళ్ళు, స్త్రీ పురుషులు. వారి చేతుల్లో చక్రం, శంఖం, గద, ఈటె ఉన్నాయి. గద, ఈటె ఈ రెండు గుమ్మానికి అడ్డంగా పెట్టి లోపలికి వెళ్ళబోతున్న త్రిమూర్తుల్ని, ఎవరు మీరు, మీ పేర్లు చెప్పి మీ బయోమెట్రిక్ ఇచ్చి లోపలికి వెళ్ళండి అన్నారు. బయోమెట్రిక్ సిస్టమ్ ఎక్కడైనా ఉండక తప్పదు మరి, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళితే ఎలా మరి. అందుకని మీరెవరో మీ ఐడెంటిటీ చెప్పి లోపలికి వెళ్ళండి, మీ పేర్లు చెప్తే మేము లోపలికి వదులుతాం అన్నారట వాళ్ళు. అప్పుడు బ్రహ్మగారు కిరీటాలు తీసేసి, మనమైతే ఒక బుర్ర కాబట్టి ఒక బుర్ర కొక్కుంటాం, బ్రహ్మగారు నాలుగు బుర్రలు కదా, నాలుగు బుర్రలు ఒక్కసారి కొక్కుని, ఇది ఎక్కడ గొడవ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మనమే మనమెవరమో చెప్పుకుని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, మనం ఎవరో చెబితే వీళ్ళు వదలట్లేదు అనుకుని, నిరహంకారముగా లోపలికి వెళ్ళాలి అనే ఒక విషయం చెప్పడానికే వీళ్ళు ఇలా ప్రశ్నిస్తున్నారని అర్థం చేసుకున్నారు. మనం ఆలయాల్లోకి వెళ్ళాక అక్కడ అహంకారం విడిచిపెట్టాలిగా. శ్రీ మహావిష్ణువు దర్శనానికి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పేరు కలిగిన నలుగురు వెళ్ళారు. వాళ్ళని సనక సనందనాది మహర్షులు అంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా 8 సంవత్సరముల వయస్సు కలిగిన పిల్లల వలె ఉంటారు. వాళ్ళు మహాత్ములు, బ్రహ్మ మానసపుత్రులు, ఏ లోకానికైనా ఎప్పుడైనా వెళ్ళగలరు. కానీ వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారట, 8 ఏళ్ల పిల్లల్లో ఉంటారు, దిగంబరంగా ఉంటారు. పాపం జైవిజయులు ఏమనుకున్నారు, ఎవరో పిల్లలు వెనక ముందు చూడకుండా వైకుంఠానికి వచ్చారు, ఈ గొడ్డిప్పుకున్న పిల్లలు ఏమిటి, వైకుంఠంలో విష్ణు దర్శనానికి వెళ్ళడం ఏమిటి అనుకుని అమాంతంగా కర్రలు అడ్డం పెట్టి, చేతిలో ఉన్న గదలు అడ్డం పెట్టి, ఏయ్ ఆగండి లోపలికి వెళ్ళొద్దన్నారు. దాంతో వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. కొంచెం ఔచిత్యం ఉండద్దా ఓ జయవిజయులారా, మీకు మీరు జయుడు విజయుడు, శ్రీ మహావిష్ణువు తర్వాత విష్ణువు లాంటి వాళ్ళు, విష్ణువు కాపలా కాసేవాళ్ళు, అటువంటి మీకు రవ్వంత కూడా జ్ఞానం లేదా, నిజంగా చిన్నపిల్లవాడు గొడ్డిప్పుకున్నవాడు సామాన్యుడు భూలోక మానవుడైతే ఇంత దూరం అసలు రాగలడా, వచ్చాడంటేనే వాడు ఎంతో గొప్ప సాధకుడు, మీరు ఎవరైనా వెళ్ళగలరా, వెళ్ళమంటే వెళ్ళలేరు కదా, వెళ్ళాలంటే ఎంత తపశ్శక్తి కావాలి, ఎంతటి అనుగ్రహం కావాలి, పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత లేకపోతే అక్కడికి వెళ్ళగలడు ఎవడైనా, ఆ విషయం మీకు తెలియాలి. తెలియక మమ్మల్ని పిల్లలు అనుకుంటారా, డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానస దంభకులం జొరగ నీక తది మిరధీశ. మేం డింభకులమని మీరు అనుకున్నారు, మేం డింభకులం కాదు. నిరంతరం ఎక్కడికైనా అడ్డు ఆపు లేకుండా ఏ లోకానికైనా క్షణాలలో వెళ్ళి తిరిగి రాగలిగిన వాళ్ళం. శ్రీమన్నారాయణ నామస్మరణ చేసి సంతోషం పొందేవాళ్ళం, అహంకారం లేనివాళ్ళం. అటువంటి మాకే ఇక్కడ దిక్కు లేకపోతే రేపు పొద్దున్న మిగతా భక్తుల సంగతి ఏమిటి, సామాన్య భక్తుల సంగతి ఏమిటి? వీవీఐపీఏ వాళ్ళకే దిక్కు లేకపోతే ఇక తక్కిన వాళ్ళు ఐపీ పెట్టరా అని వాళ్ళు వెనక ముందు చూడకుండా మీరు మమ్మల్ని అవమానించి లోపలికి వెళ్లకుండా మెడబట్టు గెంటాలని ప్రయత్నించారు గనక మూడు జన్మలు రాక్షస జన్మ ఎత్తి మీ స్వామికి దూరం అయి అలమటించిపోండి, పాపాలు చేసి అలమటించిపోయి అందరి చేతిలో చివాట్లు తిని దుర్మరణం పాలైపోండి అని చెప్పించారు. దాంతో ఏమైపోయింది? జై విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతవక్తులుగా దిగిరావలసి వచ్చింది. ఇప్పుడు శాపం వాళ్ళకు కాదు, వాళ్ళకి శాపం పెట్టడం వల్ల స్వామి కూడా దిగిరావలసి వచ్చింది. అంటే ఆయనకి శాపం ఇచ్చినట్టయింది. అప్పుడు స్వామివారు వైకుంఠంలో ఏడు ప్రాకారములు దాటి బయటకు వచ్చి గుమ్మం దగ్గరే సనక సనందనాథులకి దర్శనమిచ్చాడు. అప్పుడు సనక సనందనాథులు అన్నారు, స్వామి మేము చాలా పొరపాటు చేశాం, వాళ్ళేదో అజ్ఞానంతో మమ్మల్ని వెళ్ళవద్దు అంటే మేము కూడా అజ్ఞానం తెచ్చుకోవాలా, మేము క్రోధావేశానికి గురయ్యాం, వెనక ముందు చూడకుండా శపించాం, మా పాపానికి ప్రాయశ్చిత్తం విధించి నువ్వు మమ్మల్ని శపించి వాళ్ళ శాపాన్ని తొలగించు అంటే. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నా సేవకులు చేసిన పాపం నా పాపం, వాళ్ళు మీలాంటి భాగవతులకు అపచారం చేశారు కాబట్టి ఆ శిక్ష వాళ్ళు అనుభవించవలసిందే, వాళ్లతో పాటు వాళ్ళ యజమానిని కాబట్టి పైనున్న ఆఫీసర్ని నేను కూడా శిక్ష అనుభవిస్తాను, నేను అవతరించి వాళ్ళ వల్ల చివాట్లు తిని నా భార్యను కోల్పోయి వాళ్ళ దగ్గర అట్టే పెట్టి చివరికి వాళ్ళని చంపి తిరిగి వాళ్ళకి విముక్తి కలగజేస్తాను. తప్పదు, ఎంత గొప్పవాడైనా భాగవతోత్తములకు ఎక్కువ అపచారం చేస్తే వాళ్ళకి కోపం వస్తే దేవుడికి నిత్యం పూజ చేసేవాడు కూడా శాపానికి గురవక తప్పదు అన్నాడు స్వామి. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. సనక సనందనాథులు జయ విజయుల్ని శపించటం వల్ల విష్ణువు వైకుంఠం దాటి బయటకు వచ్చి దర్శనమిచ్చాడు, లోపలికి పిలిచి దర్శనమివ్వలేదు. అంటే శాపం పెట్టడం వల్ల వాళ్ళు వైకుంఠం లోపలికి వెళ్ళే ప్రవేశార్హత కోల్పోయారు. భాగవతోత్తములైన వాళ్ళకు అపచారం చేయటం వల్ల జయ విజయులు శాపగ్రస్తులయ్యారు. ఇవే మనం గుళ్ళల్లో ఉండేవాళ్ళు దర్శనం చేసుకునేవాళ్ళు అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం సనక సనందనాథులు లాంటి వాళ్ళం, లోపలికి వెడుతున్నప్పుడు జయ విజయులు లాంటి వాళ్ళు మెడబట్టు గెంటుతారు, అప్పుడు ఆగ్రహావేశానికి గురవ్వకూడదు. కొంపదీసి మనం సనక సనందనాథులు శాపం పెట్టినట్టుగా వీళ్ళకి శాపం పెడితే వాళ్ళు భ్రష్టులవుతారు. కాబట్టి పరస్పరము ఔచిత్యంతో ఇద్దరూ నడుచుకోవాలి, అనగా లోపలున్న వాళ్ళు శాంతస్వరూపులై ఉండాలి, భక్తులు శాంతస్వరూపులై ఉండాలి. ఇద్దరిలో ఎవరిలో తేడా వచ్చినా భగవంతుడు ఇటు ఇటు ఇద్దరికీ చొరవ దెబ్బ ఇస్తట, ఇద్దరికీ శిక్ష వేస్తాడు, చివరికి ఆ శిక్ష తాను అనుభవిస్తాడు, తద్వారా భగవంతుడికి కూడా మనం కష్టం కలగజేస్తాం. అందువల్ల ఎప్పుడూ కూడా కాపలా వాళ్ళు అడ్డం కొట్టినప్పుడు ఏవి మీ ప్రొసీడింగ్స్ చూపించండి అన్నప్పుడు మనం కంగారు పడకూడదు, చూపించాలి, వినయంగా చూపించాలి. ఇప్పుడు అక్కడ కాపలా ఉన్న మధుశ్రీ మాధవశ్రీలు త్రిమూర్తులు అడిగారు మీరెవరని, అప్పుడు వాళ్ళు పరమశాంతులు గనక మహాత్ములు గనక ముగ్గురు చెప్పారట, నేను బ్రహ్మని, నేను విష్ణువుని, నేను శివుణ్ణి అని త్రిమూర్తులు త్రిమూర్తులమని చెప్పారు. త్రిమూర్తులని చెప్పగానే లోపలికి వదలాలిగా, కానీ వాళ్ళు వదలలేదు. త్రిమూర్తులా, ఏ త్రిమూర్తులు, ఏ లోకంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు అని అడిగారు వాళ్ళు. అప్పుడు శ్రీమన్నారాయణుడు మహాత్ముడు గనక, బ్రహ్మ ఇప్పటికీ నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, మనం పైకి వస్తూ ఉంటే ఎన్ని లోకాలు చూసాం, ఇటువంటి బ్రహ్మలోకాలు, విష్ణులోకాలు, కైలాసాలు, స్వర్గాలు ఎన్నో చూసాం, ఈ భువన బ్రహ్మాండంలో అనేక లోకాలు ఉంటాయి, కాబట్టి అందులో మనం ఏ లోకాన్ని పరిపాలించే త్రిమూర్తులమో వీళ్ళకి చెప్పాలి, కాబట్టి మనం వీళ్ళకి మనమెవరో చెబుదాం అని శ్వేతవరాహ రూపమును ధరించిన విష్ణువుని అన్నట్ట. తెల్లని పంది రూపం ధరించి భూమిని ఉద్ధరించిన విష్ణువుని అనగానే, ఓ 28వ నెంబరు విష్ణువా నీవు, మీరు ముగ్గురు 28వ నెంబరు కలిగిన వాళ్ళు, ఇది 28వ కల్పం, శ్వేతవరాహ కల్పం అంటే. ఇప్పుడున్న మనల్ని పరిపాలించే త్రిమూర్తులు 28వ బ్రహ్మ, 28వ విష్ణువు, 28వ శివుళ్ళు. ఎప్పటికప్పుడు వీళ్ళు కూడా రూపాలు మారుస్తారు, అదో పెద్ద ప్రక్రియ, దాని గురించి ఎప్పుడో ఒకప్పుడు మీకు అనేక పురాణముల సారాంశమైనటువంటి పద్మపురాణంలో ఉంటుంది, అది తెలియజేస్తాను. ఇన్ని లోకాలలో ఉన్న పరమాత్ముడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంతో ఉంటాడు. ఆ రూపంతో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సంఖ్య వస్తుందన్నమాట. రూములకి నెంబర్లు ఇచ్చినట్టుగా త్రిమూర్తులు అంత మహానుభావులు కూడా అవతారాలు మార్చినప్పుడల్లా 28వ రాముడు అండల్లా, ఇప్పుడున్న వ్యాసుడు 28వ వ్యాసుడు, రాబోయేవాడు అగస్త్య మహర్షి 29వ వ్యాసుడు అవుతాడు, ఇప్పుడున్న ఇంద్రుడు. ఇలా ఎన్నో కల్పములు గడిచాయని చెప్పాను కదా మీకు. ఈ కల్పాలలో ప్రస్తుతం ఉన్న ఇంద్రుడు 43,20,000,000,000 ఇంద్రుల్లో ఆఖరివాడట. ఇలాంటి ఇంద్రులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. రాబోయే ఇంద్రుడు ఉన్నాడే, ఆయన పేరు ఇంద్రసేనుడు, అంటే బలిచక్రవర్తి. ఇప్పుడున్న బలిచక్రవర్తి పాతాళంలో ఉన్నవాడు రాబోయే కాలంలో ఈ ఇంద్రుడి పదవి అయిపోయాక ఆయన ఇంద్రుడు అవుతాడు. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి, ఫుల్ మెజారిటీ వచ్చింది, ఇంకా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ కలియుగాంతమై మళ్ళీ ఆయన కృతయుగం వచ్చినప్పుడు బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేన మహారాజు, ఇంద్రసేనుడు, బలము కలిగిన వాడు కనుక బలి అన్నారు, కానీ ఆయన అసలు పేరు ఇంద్రసేనుడు. ఇప్పుడున్న ఇంద్రుడు పురంధరుడు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే ఈ రూపాలు, నెంబర్లు, పేర్లు కూడా మారుతూ ఉంటాయి. అందుకని శ్వేతవరాహ కల్పములో ఉన్న విష్ణువు గనక నీవు, మీ ముగ్గురు 28వ సంఖ్య కలిగిన 28 బ్రహ్మ, 28 విష్ణు, 28 శివ, ఇక మీద ఎక్కడికి వెళ్ళినా మీ నెంబర్ ఎంతనంటే 28 అని చెప్పండి చాలు, మిమ్మల్ని వదిలేస్తారన్నారు. ఇక్కడ వీళ్ళకి తెలిసిందిగా. అందుకని ఇక అక్కడి నుంచి కనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడగకుండానే ప్రాకారం దాటి ఇంకో ప్రాకారం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 28వ కల్పం నుంచి వచ్చిన వాళ్ళం అనగానే వాళ్ళు లోపలికి వదిలేరట. అలా 18 ప్రాకారములు దాటి లోపలికి వెళ్ళారు. ఆ లోపల వరుసగా 4 భవనాలు ఉన్నాయి. అందులో సభామంటపములో అమ్మవారు కూర్చునున్నది. త్రిమూర్తులు అక్కడికి వెళ్ళి అమ్మని చూశారు. ఓహో, అసలు ఆ సభామంటపమే కన్నుల పండుగగా ఉంది. మహానుభావులు గనక త్రిమూర్తులు చూడగలిగారు, సామాన్యుడైతే తమ కళ్ళతోటి ఆ మంటపాన్ని అసలు చూడను కూడా చూడలేడు. అంత అద్భుతమైన మంటపం అది. సకల సౌందర్య సారము అనర్ఘ రత్నముల చేత తాపడము చేయబడిన మండపం. ఆ మంటపానికి స్తంభాలు ఉన్నాయి. సహస్ర స్తంభ వినిర్మిత 1000 స్తంభముల మంటపం. 1000 అంటే మనం అనుకున్న 1000 కాదు, 1000 అంటే ఒక గ్రూప్ ఆఫ్ అని అర్థం. మనం గుంపులు గుంపులు అనడానికి సంస్కృతంలో సహస్ర శబ్దం వాడతాం. వేలాది స్తంభములతో ఉన్న మంటపం. స్తంభములన్నిటికీ నవరత్నములు తాపడం చేయబడున్నాయి. ఈ నవరత్నములు అనర్ఘరత్నములు. అర్ఘము అంటే విలువ కట్టదగినది, దానికి ఇంత రేటు చెప్పగలిగితే అర్ఘరత్నం. ఇప్పుడు ఒక ఆయన నీలం కొనుక్కున్నాడు అనుకోండి, ఇంద్రనీలము అనే మణి ఓ షాపుకి వెళ్ళి కొన్నాడు. ఆ షాపులో వాడు ఏం చెప్తాడు, దీని రేటు 10,000, 5,000, 3,000 ఉందని చెప్పాడుగా. అంటే దానికి ఒక రేటు ఫిక్స్ అయ్యింది. అలా రేటు ఫిక్స్ అయ్యుండి దాని వెల కట్టగలిగితే దానిని సంస్కృతములో అర్ఘము అంటాం. అనర్ఘము అంటే ఇంకా రేటు చెప్పలేము, మూల్యము ఇంత అని చెప్పడానికి వీలు కాని అమూల్యమైనటువంటి రత్నములు అనర్ఘరత్నములు. అలాంటి అమూల్యమైన రత్నములు కోటానుకోట్లు తాపడం చెయ్యబడిన స్తంభములతో ఉన్న మంటపం అది. ఆ మంటపంలో ఓ పెద్ద సింహాసనం ఉన్నది. అది సింహాసనం కాదు, ఒక మంచం. ఆ మంచం మీద అమ్మ కూర్చున్నది. తెలుగులో మంచం, సంస్కృతంలో మంచహ అంటారు. మంచానికి కోళ్ళు ఉండాలిగా మరి. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నానంటే ఈ కుర్చీకి 4 వైపులా 4 కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు ఉన్న తర్వాత మధ్యలో కూర్చోవడానికి ఒక బల్ల, ఓ సీట్ ఉండాలి, ఆసనం. అక్కడ అమ్మవారు కూర్చోవడానికి కూడా చక్కని బల్ల ఉన్నది. ఆ బల్లకి 4 కోళ్ళు ఉన్నాయి. మధ్యలో మెత్తని తల్పం ఒకటి ఉన్నది, ఫలకం. అది లేకపోతే, అసలు మధ్యలో ఉన్నటువంటి ఫ్లాట్ లేకపోతే, బల్ల లేకపోతే కూర్చోలేరు కనుక బల్ల ఉన్నది. ఆ బల్ల, 4 కోళ్ళు, ఈ 5 కలిపి 5 ప్రేతములు అంటాం. అమ్మవారి గురించి లలితా సహస్రనామంలో వర్ణన చేస్తూ ఏమన్నారు, పంచప్రేత మంచాధిశాయిని అన్నారా లేదా? పంచప్రేత మంచాధిశాయిని, 5 కోళ్లతో కూడిన మంచము మీద కూర్చొని ఉండున్నది. ఇంతకీ అమ్మవారికి 5 కోళ్ళు ఏమిటి? ముందుగా కుర్చీకి చుట్టూతా ఉన్నట్టుగా ఆ మంచానికి చుట్టూతా ఉన్న 4 కోళ్ళు ఏమిటో చెప్పుకుందాం. ఒక కోడు బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. ఈ అమ్మ కూర్చున్న మంచమునకు ఒక కోడు బ్రహ్మ. ఈ బ్రహ్మగారు అక్కడ ఇంకో బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మగారు ఒక కోడు రూపంలో మంచాన్ని మోస్తున్నాడు తన భుజం మీద. ఇంకా రెండవ కోడుకి ఎవరు? విష్ణువు. రెండవ కోడు విష్ణువు. మూడవది రుద్రుడు. రుద్రుడు వేరు, శివుడు వేరు. అనేక రూపాలు ఉన్నాయి రుద్రుడికి. అందులో ఒక రుద్ర రూపంతో మరోవైపు మోస్తున్నాడు. నాలుగవ మంచం కోడు ఈశ్వరుడు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు అనే నలుగురు అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి మంచమునకు నాలుగు కోళ్ళుగా మారి మోస్తున్నారు ఆ మంచాన్ని. మరి కూర్చోడానికి మధ్యలో ఫలకం ఉండాలిగా. ఫలకం అంటే తెలుగులో బల్ల. ఇంతకీ బల్లెవరు? సదాశివుడు అనేవాడు. సదాశివుడి మీద కూర్చుంటుంది. అందుకే లలితా సహస్రనామం మీద శివుడి ఆకారంలో ఉన్న ఒక ఆయన మీద లలితాదేవి కూర్చున్నట్టు చూపిస్తారే, ఆయన పేరు సదాశివుడు. ఆయన ఈ మంచమునకు బల్ల కింద ఉంటాడు. ఆయన మెత్తగా ఉంటాడు. ఆయన సదాశివుడు గులాబీ రేకుల కంటే, తామర పువ్వు రేకుల కంటే, వెన్న కంటే మిన్నగా, నున్నగా, మెత్తగా ఉంటాడు. ఆ సదాశివుడి మీద కూర్చుంటుంది ఆవిడ. ఇది అమ్మవారి యొక్క ఆసనం. అంటే ఈ ఆసనమును పంచప్రేత మంచము అంటాం. మళ్ళీ మనకు అనుమానం రావాలిగా, ఏదో కోళ్ళు బల్ల అంటే బాగుందండి, కానీ ప్రేతం అంటారేమిటి? ప్రేతం అంటే మేము శవం అనుకున్నాం కదా అని కొంతమంది నన్ను ధర్మ సందేహంలో అడిగారు. ప్రేతము అంటే నిజానికి శవమని కాదు, ప్ర ఇతః ప్రేతః అంటే చాలా గొప్పది అని అర్థం. ప్రేత అంటే చాలా గొప్పది. ఐదు గొప్ప వస్తువుల మీద అమ్మ కూర్చున్నది అని అర్థం. మరి చచ్చిపోయిన వాడిని ప్రేతం అని ఎందుకు అన్నాం అంటే, చచ్చిన వాడు అంత మంచివాడు మరొకళ్ళు లేడు కనుక వాడికి అంత మంచి పేరు పెట్టారు. ప్రేతం అని ఎందుకన్నారంటే, ఇంకా చచ్చాక వాడు పాపాలు ఎక్కువ చేయలేడు కదా, బతికొండగా చాలా పాపాలు